You want a ticket too?
Okay. Thank you.
A Telugu channel?
Telugu channel.
మీరు ముందు తినేస్తారు మేము ఇప్పుడే కదా తిని ఇప్పుడు నేను తీసినప్పుడు
బెరీజీ ఫాగ్ తీ
శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతే నమః మద్భక్త ఎత్ర తిష్టంతి తత్ర తిష్టామి నారద అన్నాడు భగవంతుడు. నా భక్తులు ఎక్కడ ఉంటే అక్కడే చెప్పండి. మళ్ళీ ఆవిడ అడ్డం వస్తుంది కావాలి, నా మధ్యలో కూర్చుంటే వాళ్ళు ఎలా పెడతారండి, మీకు అర్థం అలా. అటు శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతే నమః. మహానుభావులైన భక్తులకి నిలయం ఈ ఆలయ ప్రాంగణం. లోపలేమో ఏకాంబరేశ్వర లింగం, పక్కన కామాక్షి మాత, మరో పక్కన ముక్తినిచ్చేటటువంటి గణపతి, సంతానం ప్రసాదించే గణపతి, కోరిన కోరికలు తీర్చేటటువంటి గణపతి, ఇన్ని గణపతి రూపాలు. మరో పక్కన వెంకటేశ్వరుడు, నారాయణ స్వామి, ఇంకా సకల దేవతలకి నిలయమైనటువంటి ప్రాంగణం ఇది. శివుడికి ఐదు ముఖాలున్నాయి. ఆ ఐదు ముఖాలని నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. నభము అంటే ఆకాశం. ఆకాశంలో నభంలో ఉన్న అక్షరం నాని బయటికి తీశారు. మరుత్ అంటే వాయువు. ఈ వాయువులో ఉన్న మకారాన్ని నా పక్కన చేర్చారు, అక్కడికి అది నమః అయ్యింది. శిఖి అంటే అగ్ని, అందులో ఉన్న అక్షరం ఈ నమః పక్కన చేరిస్తే నమస్సి అయ్యింది. వారి అంటే నీరు, అందులో ఉన్న వకారాన్ని కూడా ఈ సి పక్కన చేర్చారు. జ్యా అంటే భూమి, అందులో ఉన్న యకారాన్ని చేర్చారు. ఈ విధంగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఈ పంచభూతాలని సృష్టించి వాటికి ఐదు పేర్లు పెట్టి వాటిల్లో ఉన్నటువంటి ముందక్షరాలన్నీ కలిపి నమశివాయ అని ఒక పంచాక్షరీయ మంత్రాన్ని శివుడు లోకశ్రేయస్సు కోసం అందించాడు. ఈ పంచాక్షరీ మంత్రమే ఆయనకి వరుసగా సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని ఐదు ముఖాలు అయ్యాయి. అందులో సద్యోజాతం అనే ముఖం పడమర దిక్కును చూస్తుంది, పశ్చిమ దిక్కుకేసి చూసేటటువంటి ముఖాన్ని సద్యోజాతం అంటారు. దక్షిణం దిక్కుకేసి చూసే ముఖాన్ని అఘోరము అంటారు. ఉత్తరం దిక్కుకేసి ఉన్న ముఖాన్ని వామదేవము అంటారు. తూర్పు దిక్కుకేసి తిరిగినటువంటి ముఖాన్ని తత్పురుషమని, ఒక ముఖం పైకి చూస్తూ ఉంటుంది ఆకాశాన్ని, దాన్ని ఈశానము అంటారు. ఈ విధంగా ఐదు ముఖాలు, ఐదు భూతాలు, ఐదు దిక్కులు చూస్తూ ఐదు పేర్లతో నమశివాయ అనే పంచాక్షరీ మంత్రంగా మారి మనల్ని అనుగ్రహిస్తున్నాయి. ఆ తర్వాత పరమేశ్వరుడు ఏం చేశాడు, ఈ ఐదు భూతాలతో ఐదు లింగాలను ఏర్పాటు చేశాడు భూమండలంలో. అందులో ఇప్పుడు మనం ఉన్నది భూలింగం. కంచిలో ఉన్న లింగానికి ఏమని పేరు? భూలింగం. పార్వతీమాత ఇసుకతో మట్టిని కలిపి ఒక లింగాన్ని తయారు చేసింది, అందుకని ఇది మృణ్మయ లింగం. ఇసుక కూడా కలిసింది కనుక సైకత లింగం. ఇది భూమికి సంబంధించిన లింగం, అందుకే ఇప్పుడు లింగం ఉన్నా దానికి నీటితో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం ఉండదు, కేవలం అర్చన మాత్రమే చేస్తారు. కాబట్టి కంచిలో ఉన్న లింగం భూలింగము. జంబుకేశ్వరం ఉన్నది ఇక్కడికి దగ్గరలో, అక్కడ జలలింగం ఉన్నది. పంచభూతాల్లో జలలింగం అది. అరుణాచలం అగ్నిలింగం అది, పంచభూతాల్లో అది అగ్నిలింగం అన్నమాట. చిదంబరం ఆకాశలింగం, అందుకే ఆకాశం శూన్యంలాగా అక్కడ కూడా మనకేం కనపడదు. నటరాజస్వామి కనపడతాడు కానీ చిదంబర రహస్యం అని చెబుతున్న చోట చిదంబరలింగం మనకి దృశ్యంగా ఉండదు, స్పష్టంగా కనపడదు, కారణం అది ఆకాశలింగం. శ్రీకాళహస్తి వాయులింగం. ఈ విధంగా భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశం ఈ ఐదు తత్వాలతో ఈ భూమండలంలో ఐదు లింగాలు ఏర్పాటు చేస్తే అందులో ఒక్కటి మాత్రమే తెలుగునాటు ఉన్నది, మిగతా నాలుగు ఈ ద్రావిడ భూమిలో తమిళనాడులో ఉన్నాయి. మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటే కంచిలో ఉన్నది భూలింగం, అరుణాచలం అగ్నిలింగం, జంబుకేశ్వరం జలలింగం, చిదంబరం ఆకాశలింగం, కాళహస్తి వాయులింగం. ఈ పంచలింగాలు పంచభూతాల నుంచి ఆవిర్భవించిన లింగాలు. ఈ ఐదింటిలో ఉన్న అక్షరాలే నమశివాయ అనే పంచాక్షరి మంత్రం. అందులో ఇవాళ మనం అసలు బేస్ మన అందరికి ఆధారం భూమి. భూమి అంటూ ఉంటేనే మీరుంటారు, ఆకాశంలో వెళ్ళాడే శక్తి ఇంకా మీకు లేదు. అందువల్ల ముందు భూలింగాన్ని దర్శనం చేసుకోవాలి. ఈ భూలింగానికి ఒక మరొక ప్రత్యేక శక్తి ఏమిటంటే ఆధార శక్తి పార్వతి. శివలింగాన్ని చూసారుగా, ఇదంతా పైన లింగము చుట్టూ పానవట్టము ఉన్నది, ఈ పానవట్టం అమ్మవారు, లింగం శివస్వరూపం. అందుకే శివలింగం ఉంటే వేరే, పార్వతి లేకపోయినా అదే శివస్వరూపము శివాస్వరూపము. కనుక శివలింగాన్ని చూచినప్పుడు ఓం నమ శివాయేతి నమ శివాయ అనాలి. ఏకకాలంలో పార్వతీ పరమేశ్వరుడు శివలింగ రూపంలో ఉన్నారు. అంతటి శివుడికి ఆధారం మళ్ళీ అమ్మే, అమ్మ లేకపోతే నేను లేనన్నాడు ఆయన. అందుకని ముందు అమ్మని దర్శించకుండా తన దగ్గరికి రాకూడదని దేవతలంతా చెప్పారు. కనుక కామాక్షి దర్శనం అయ్యాక ఇక్కడికి వస్తాం మనం. అలాగే ఇందాక కూడా వరదరాజస్వామి దగ్గరికి వెళ్ళారు, ముందు ఏం చేశారు అక్కడ లక్ష్మిని చూసి ఆ తర్వాత వరదరాజస్వామి దగ్గరికి వెళ్ళమన్నారు. ఇవన్నీ క్షేత్ర నియమాలు. ఈ నియమాలు పాటిస్తేనే ఆయా ఆలయాలకు వెళ్ళినటువంటి ఫలితం సంపూర్ణంగా పొందుతాం. వీటితో పాటు ప్రతి క్షేత్రానికి ఒక పాలకుడు ఉంటాడండో. ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు, పోషకుడేమో విష్ణువు. అక్కడ వరదరాజస్వామి దగ్గర క్షేత్ర పాలకుడు లక్ష్మీ నరసింహస్వామి. అందువల్లే ముందు అమ్మవారి దర్శనం అయిన వెంటనే నరసింహస్వామిని చూపించి మిమ్మల్ని వరదరాజస్వామి దగ్గరికి పంపారు. ఈ ప్రాంతాలన్నీ ఆ విధానంతో చూస్తేనే రావలసిన ఫలితం వస్తుంది. ఇవన్నీ ఒకెత్తైతే అంతటి జగదంబ పార్వతీమాత ఏమి ఎరగనట్టుగా సకల శక్తులు ఉన్నప్పటికీ భూలోకానికి దిగొచ్చి తన శక్తితో ఒక మామిడి చెట్టును సృష్టించుకుని ఆ చెట్టు కింద తపస్సు చేసి ఆవిడ ఏకాంబర దేవత అయ్యింది. అక్కడ ఆనాడు ఆవిడ తయారు చేసిన ఇసుకలింగమే ఆ భూలింగమే ఇక్కడ ఏకాంబరేశ్వర లింగం అయ్యింది. అమ్మవారు తపస్సు చేసుకున్నటువంటి చెట్టు చాలా కాలం ఉండేది. హఠాత్తుగా కలియుగం ఆరంభమైన తర్వాత ఒక పిడుగు పడేది, ధ్వంసం అయిపోయిందిట. కలిపురుషుడు దాన్ని ధ్వంసం చేశాడు. దాంతో ఈ ప్రాంతంలో ఇక చెట్టు లేకుండా పోతుంది, ధర్మం నశించిపోతుందని వాడు అనుకున్నాడు. కానీ ఈశ్వర సంకల్పంతో మళ్ళీ నేటికి 3500 సంవత్సరాల క్రితం చెట్టు దగ్గర రాశారు చూసారా, 3500 సంవత్సరాల క్రితం నల్లగా మసిబొగ్గులా మారిపోయిన చెట్టు మళ్ళీ జీవించింది. ఆ జీవించిన విషయాన్ని ఆది శంకరాచార్యుల వారు మనకి తెలియజేసి ఇదిగో చూడండి చెట్టు మళ్ళీ బతుకుతుందన్నారు. ఆయన చెప్పినట్టే బతికింది. ఆయన చూపించకపోతే ఇప్పుడు ఆ ఆమర వృక్షం పార్వతి తపస్సు చేసినటువంటి వృక్షం అని ఎవరికీ తెలిసేది కాదు. ఇంత పుణ్యం కట్టుకున్నవాడు జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు. అందుకే శంకరుణ్ణి తలుచుకోవాలి ఈ క్షేత్రానికి వస్తే. ఈ క్షేత్రంలో ఆయన స్థాపించిన కామకోటి పీఠం ఎంత అద్భుతంగా పరిణవిల్లుతోందో చూడండి. ఆమరవృక్షాన్ని వీరంతా ఇదివరకు చూశారు, ఇవాళ మళ్ళీ చూసాం. ఇవాళ శ్రావణ మంగళవారం కదా, అందువల్లే మంగళగౌరీమాత అనుగ్రహం పొందాం. గౌరీదేవి అనుగ్రహం ఉంటే మాంగళ్య భాగ్యం కలుగుతుంది, సౌభాగ్యాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. కాకపోతే భక్తులు చేయవలసిన పని ఏంటంటే ఈ క్షేత్రం ఏ వైపు చూడండి, ఎన్ని లింగాలు, ఇవన్నీ భక్తులు ప్రతిష్ఠించారు, దేవతలు ప్రతిష్ఠించారు, మరో పక్కన ఎంతో మంది శివభక్తులు నాయనార్లు ఉన్నారు లోపల, అవునా? వాళ్ళ సేవే శివసేవ. కానీ ఎవడికోడి అడ్డం కూర్చుని వెళ్లే భక్తులు ప్రదక్షిణ చేయకుండా చేస్తే అప్పుడు ఏమవుతుంది, భక్తులకు సేవ చేయడం పోయి భక్త ద్రోహం అవుతుంది, భక్త ద్రోహం ప్రమాదం. అందువల్ల ఎప్పుడూ కూడా ఆలయంలో కూర్చుంటున్నప్పుడు ప్రదక్షిణ చేసే భక్తులకి ఇబ్బంది లేకుండా పక్కకు వెళ్ళి కూర్చుంటే ఉంటే గురువుగారి కటాక్షం ఇంకా ఎక్కువ మీ నెత్తి మీద పడుతుంది, మీ మీద పడుతుంది. భక్తుల కోసం మీరు ఎంత సేవ చేస్తున్నారో నేను చూస్తున్నాను. ఇప్పుడంటే పురాణం కోసం వాళ్ళు అడ్డంగా కూర్చున్నారు, కానీ ఒత్తప్పుడు భక్తుల్ని మీరు వెళ్ళండి అంటే మీరు వెళ్ళండి అని లోపలికి తోశారు. ఒక నన్నేనేమో అనుకున్నారు, కానీ నాతో పాటుగా కొంచెం పెద్దవాళ్ళు వస్తే వెళ్ళండి వెళ్ళండి అంటున్నారు. ఎక్కడో అప్పుడప్పుడు ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు ఒక ఆవిడ వాచ్యతో పొడిచే వెనకను చూస్తున్నావు అంది. ఆ పొడిచిన పోటు నా పక్కన ఉన్నటువంటి మా ప్రధాన అర్చకులు వారి డొక్కలో తగిలింది. అప్పుడు ఆవిడ పక్కకి తిరిగి, అయ్యో మీరా అండి, నేను అనుకోలేదండి, మీరు అనుకోలేదు, ఎవడో బయటవాడు అనుకుని పోటు పొడిచానండి అంది. ఏమంకతో అయితేనే మళ్ళీ భక్తుల్ని గౌరవించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ క్షేత్రంలో సాధ్యమైనందుకు ఏం చేయాలి, భక్తులను పరమాత్మ కింద భావించాలట. అందుకని అంతమంది భక్తుల యొక్క విగ్రహాలు ఇక్కడ కనపడుతున్నాయి. ప్రదక్షిణ చేయండి, ఓపిక ఉంటే 3 ప్రదక్షిణలు చేయండి, చేసిన తర్వాత సరాసరి మీ మీ రూములకు వెళ్ళిపోండి. ఇవన్నీ దేవతలు భక్తులు ప్రతిష్ఠించిన లింగాలు. లోపల భక్తుల యొక్క రూపాలు కనపడ్డాయి కదా, అవన్నీ చూడండి, కాలభైరవుని చూడండి, నమస్కారం చేసుకోండి, ఓం నమశివాయ ఇతి నమశివాయ అనుకుంటూ వెళ్ళండి. ఇంతకీ ఫైనల్గా మళ్ళీ ఇది ఏ లింగం అని చెప్పాము, అమ్మాయి ఆ భూలింగం అనే విషయం మర్చిపోకూడదు. ఈ యాత్రలో నేను విన్నది అరుణాచలం కూడా తీసుకెడుతున్నారట కదా, కాబట్టి అగ్నిలింగం కూడా చూస్తారు. జంబుకేశ్వరుడి దగ్గరికి వెడతారా, అబ్బో ఇంకేంటండి, భూలింగం, జలలింగం, అగ్నిలింగం, చిదంబరం కూడా ఉందా, వా ఇంకేమిటి, ఆకాశలింగం, అది ఆకాశలింగం. వాయులింగాన్ని మీరు దారిలో గాలి పీల్చుకుంటూ దర్శనం చేసుకోండి, మీ అంతటి మీరు కాళహస్తి వెళ్ళండి, ఏం పర్వాలేదు. ఏ వాయుదేవుడు మీ కూడా ఉంటున్నాడు కాబట్టి ఆయనే వాయులింగం. అందుకే వాయుపురాణం అంటే ఇప్పటికీ చాలామంది తెలియదు ఏంటంటే, వాయుపురాణంలో అంతా శివమహిమే, వాయులింగ మహిమ అందులో ఉంటుంది. కాబట్టి వాయు సంహిత అంటే, వాయువీయ సంహిత అంటే శివపురాణం అని అర్థం అన్నమాట. ఈ విధంగా శివుణ్ణి అన్ని చోట్ల దర్శనం చేసుకోండి. మీకోసం అమ్మగారిని పంపేశాను, పార్వతీదేవిని పంపేస్తున్నాను. శివుడికి సముద్ర తీరంలో పని ఉంది, అక్కడికి వెళుతున్నాడు ముందుగాను. రామేశ్వరంలో అందరూ దర్శనం చేసుకోండి. అందువల్ల ఎక్కడైనా దర్శనానికి వచ్చినప్పుడు ఆవిడ కనపడితే తోపుతూ వేస్తారా, తోయకుండా కాస్త జాగ్రత్తగా చూసుకుని ఆవిడ దర్శనం చేసుకుని తరించురుగాక. మళ్ళీ ఎప్పుడంటే తిరిగి ప్రయాణం, ఆఖరి ప్రయాణం రామేశ్వరం నుంచా, 9వ త్రివేంద్రం, తిరువనంతపురం నుంచి అనంత పద్మనాభస్వామి దర్శన అనంతరం బయలుదేరతారు. అనంత పద్మనాభస్వామి దగ్గర ఎన్నో నిధులు ఉన్నాయి, అవన్నీ ఏం చూడక్కర్లా. మాకు మోక్షం అనే నిధి ప్రసాదించు, పునర్జన్మ వద్దని కోరుకోండి అక్కడికి వెళ్ళాక. ఈ లౌకికమైన నిధులు ఎలాగో ఇస్తాడు ఆయన. ఈ నిధి ఆయన సన్నిధి, చిట్ట చివరి ముక్తి మన పెన్నిధి, అది మొత్తం దృష్టిలో పెట్టుకోండి. నమః పార్వతీపతే హర హర మహాదేవ.